మధ్య, మీ అందరి ప్రార్థన మధ్య ఈ పల్నాడు గర్ల్స్ సహవాసాన్ని ప్రారంభించడానికి ఆశపడతా ఉన్నాం. వచ్చిన మీ అందరూ ప్రార్థన చేయడానికి వేచి ఉండాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాను. దేవుని వాక్యం వదుకొద్దాం, వాక్యం వదుకొద్దాం. అపొస్తల కార్యాల గ్రంథం 9వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. అందులో నుంచే కొన్ని మాటలు మనం చదువుకుందాం. అపొస్తల కార్యాల గ్రంథం 9వ అధ్యాయము ఆల్రెడీ వాక్యపఠనం చేసిన భాగమే కాబట్టి సౌలు యొక్క మారి మనసు, సౌలును యేసుక్రీస్తు ప్రభు దమస్కు మార్గంలో దర్శించిన సన్నివేశాన్ని 9వ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి చాలా మంది రక్షణ పొందడం గొప్ప సంగతి అని మాట్లాడతారు. ఖచ్చితంగా గొప్ప సంగతి, కానీ రక్షణ పొందటం, మారు మనసు పొందటం అన్నది ఆత్మీయ జీవితానికి తొలి అడుగు, మొదటి మెట్టు. ఆ తొలి అడుగు సులువుగా యేసుక్రీస్తు ప్రభు దగ్గర పాపాలు ఒప్పేసుకోవచ్చు, సులువుగా యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడిగా అంగీకరించవచ్చు, సులువుగానే మనం క్రైస్తవంలోకి, దేవుని సంఘంలోకి చేర్చబడవచ్చు. అయితే రక్షణ పొందిన తర్వాత స్పాంటేనియస్ గా మనలో వచ్చే రెస్పాన్స్ ఎట్లా ఉండాలి? నేను రక్షించబడితే సహజ సిద్ధంగా చేయాల్సిన పని ఏంటి? బేబీకి బర్త్ జరగగానే, బిడ్డ పుట్టగానే జనరల్ రియాక్షన్ ఏంటంటే ఏడవాలి. ఏడవకపోతే డాక్టర్లో కాళ్ళు రెండు పైకి పట్టుకొని వీపు మీద దబ్బేలు దబ్బేలను పాది మరీ ఏడిపిస్తారు. ఏడవాలి, జనరల్ రియాక్షన్. అలా ఏడవకపోతే అన్ని యాక్టివేట్ కావు పార్ట్స్ అన్ని అని అంటారు. నేనేమంటానంటే మనం రక్షించబడ్డాం, అట్లాగే మనం పరిచర్య కూడా చేస్తున్నాం, మిగతా వాళ్ళని ప్రభు దగ్గర తీసుకొస్తున్నాం. రక్షించబడ్డవారు తొలి అడుగులు ఎలా వేయాలి అన్నదాన్ని పౌలు రక్షణ అనుభవంలో నుంచి మనం ఏమైనా చూడగలిగితే, నేను అలాగే ఉన్నానా లేకపోతే నేనేమైనా మోసపోతా ఉన్నానా, నా రెస్పాన్స్ జనరల్ రెస్పాన్స్ అట్లానే ఉందా లేదా అన్నది పరీక్షించుకోవడానికి ప్రయోజనకరంగా ఈ మాటలుంటాయి. సో దీని టైటిల్ పెట్టుకుని రాసుకుంటున్న వాళ్ళు ఆత్మీయ జీవితంలో మొదటి అడుగులు ఎలా వేయాలి అని రాసుకుంటే బాగుంటుంది. అపొస్తల కార్యాల గ్రంథం 9వ అధ్యాయము 18వ వచనం. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి, సౌలుకి దమస్కు దర్శనం ద్వారా కన్నులు చూపులేకపోయాయి. 9వ వచనం, అతడు 3 దినాలు చూపులేక అన్నపానములేమి పుచ్చుకొనకుండెను, 3 దినాల పాటు కన్ను దృష్టి కోల్పోయాడు. దేవుడు దమస్కులో ఉన్న అననీయ అన్న శిష్యుణ్ణి ప్రభు దర్శించి, నువ్వెళ్ళు, నేను సౌలును దర్శించాను, అతన్ని మార్చుకున్నాను, అతన్ని సిద్ధపరిచాను, అతన్ని వాడుకోబోతున్నాను అని చెప్పారు. దానికి ఆయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏం చేశాడన్నది మనం చదువుతున్నాం. 18వ వచనం ఏంటంటే, అతనికి దృష్టి కలిగింది, అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, లేచి బాప్తిస్మము పొందెను. ఆత్మీయ జీవితంలో మొదటి అడుగుల్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే బాప్తిస్మం తీసుకోవటం. చాలా మంది బాప్తిస్మం తీసుకునే కాడ వాయిదాల మీద వాయిదాలు వేస్తూ సంవత్సరాల కాలం నెట్టేస్తూ ఉంటారు. దానికి వేరు వేరు కారణాలు చెప్తారు. నేను ఉండగలుగుతానా, నిలబడగలుగుతానా, ఆ పరిశుద్ధ జీవితం నా వల్ల అవుతుందా, నా మీద నాకు నమ్మకం లేదు, నేను కొంత టైం తీసుకుంటాను, నేను బలపడ్డ తర్వాత బాప్తిస్మం తీసుకుంటాను. సాతాను మనుషులందరినీ అవాడు అబద్ధకుడు కాబట్టి అబద్ధాలతో మోసం చేసి అడ్డగిస్తాడు, ఆపేస్తాడు. అలా అడ్డగించి ఆపేసేది ఎక్కడ అంటే బాప్తిస్మం దగ్గర. మీరు పరీక్ష చేసుకోండి, సువార్త ఎప్పుడు విన్నారు? చాలా కాలం ముందే వినేసి ఉంటారు. బాప్తిస్మం ఎప్పుడు తీసుకున్నారు? కొన్ని సంవత్సరాలు సమయం తీసుకుని ఉంటారు. సువార్త విన్న వెంటనే పౌలు దేవుడు యేసుక్రీస్తు ప్రభువు దర్శించిన వెంటనే 3 దినాల తర్వాత కళ్ళు కనుదృష్టి రాగానే బాప్తీసం తీసేసుకున్నాడు. మన జీవితంలో సాధారణంగా జరుగుతుంది ఏంటంటే, బాప్తీసం తీసుకోవడానికి మనం సుముఖంగా లేము, ఇవ్వడానికి కూడా మనం సుముఖంగా లేము, ఆలస్యం చేస్తా ఉన్నాం. మీరు మీ ఆత్మీయ జీవితాన్ని ఒక్కసారి రీఎగ్జామిన్ చేసుకోగలిగితే, ఈ ఆలస్యం చేయడం వల్ల దేవుడికి దగ్గరయ్యారా దూరమయ్యారా, వాక్యానికి దగ్గరయ్యారా దూరమయ్యారా, సంఘానికి దగ్గరయ్యారా దూరమయ్యారా అంటే, ఆలస్యం చేసినంత కాలం దగ్గర అవలా దూరమయ్యారు, పాపానికి అవకాశం ఇచ్చారు, లోకానికి అవకాశం ఇచ్చారు, వాయిదాలు వేస్తూ ఉన్నారు. బాప్తీసం తీసుకున్న తర్వాత సినిమాలు మానేద్దాము, ఇంకా బాప్తీసం తీసుకోలేదు కాబట్టి అప్పుడప్పుడు చూద్దాము అంటూ అవకాశం ఇచ్చారు. సో మోర్ ఓవర్ బాప్తీసం తీసుకోవాలి అన్న మొదటి మెట్టు దగ్గర మనం ఆలస్యం చేసినా, మనల్ని ఎవరు ఆటంకపరిచినా నష్టపోయేది మనమే అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. పౌలు జీవితంలోకి వచ్చి మనం చూస్తే, అతడైతే వెంటనే బాప్తీసం తీసుకున్నాడు, వెంటనే బాప్తీసం తీసుకున్నాడు. అపొస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో పేతురు ప్రసంగానికి 3000 మంది కఠిన ఆత్మలు హృదయాలు పొడవబడి మమ్మల్ని ఏం చేయమంటా బాబు అని అడిగారు. అప్పుడు పేతురు, మీరు యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందాలి, మీ పాప క్షమాపణ పొందాలి అంటే అన్నాడు. అందుకు వాక్యం ఏమంటుందంటే, అపొస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము, అపొస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 41వ వచనం, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తీసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. 3000 మెంబర్స్ వన్ డేలో బాప్తీసం తీసుకున్నారు అని పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. దీన్ని మీరు గమనించాలని జ్ఞాపకం చేస్తున్నాను. అపొస్తల కార్యాల గ్రంథం 8వ అధ్యాయంలో ఇథియోపియా మంత్రి యెరూషలేములో ఆరాధించడానికి వచ్చినప్పుడు ఫిలిప్పును ఆత్మదేవుడు ఆయన్ని బలపరచడానికి పంపించాడు. ఫిలిప్పు వెళ్ళాడు, ఆయన యెషయా గ్రంథం చదువుతా ఉంటే మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలండి అని, అందులో నుంచి యేసుక్రీస్తు ప్రభు ఆ వధింపబడ్డ గొర్రెపిల్ల యేసయ్యా, ఆయన ఆల్రెడీ బలియాగం చేసేశాడు, నువ్వు అంగీకరిస్తే చాలు, నువ్వేమి బలులు అర్పణలు ఇవ్వాల్సిన పని లేదు అన్న విషయాన్ని చెప్పాడు. అప్పుడు ఆ మంత్రి, ఇంత సులువ రక్షణ పొందటం, ఇంత సులువ పాపాలకు క్షమాపణ పొందటం, ఇంత సులువ పాపాలను కడిగేసుకోవటం, అయితే ఎంత సులువైన దాన్ని నేనెందుకు కాలదనుకుంటాను, నాకు బాప్తీసం ఇవ్వడానికి నీకేంటి అభ్యంతరం, నేనైతే రెడీ అన్నాడు. ఫిలిప్పు ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే బాప్తీసం ఇచ్చాడు. అపొస్తల కార్యాల గ్రంథం 8వ అధ్యాయము 36, వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటుకు వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తీసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి బాప్తీసం తీసేసుకున్నాడు. త్రోవలోనే ఆ రోజే వాక్యం వినగానే ఆ వ్యక్తి బాప్తీసం తీసుకున్నట్టుగా లేఖనాల్లో చూస్తున్నాం. 9వ అధ్యాయం మనం చదువుతున్న ప్యాసేజ్ లో 18వ వచనంలో పౌలు వెంటనే బాప్తీసం తీసుకున్నట్టుగా చదివాం. 10వ అధ్యాయం, అపొస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయంలో కొర్నేలి ఇంటికి పేతురుని దేవుడు నడిపించినప్పుడు, కొర్నేలి తన స్నేహితులను బంధువులను అందరినీ సమకూర్చుకొని పేతురు ద్వారా దేవుడు చెప్పే మాటలు వినడానికి ఇష్టపడితే, పేతురు ప్రసంగం అవుతా ఉండగానే పరిశుద్ధాత్మ దేవుడు వారిని దర్శించినప్పుడు పేతురు ఏమని సజెషన్ ఇచ్చాడు? అపొస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయము 47వ వచనం, అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తీసం పొందకుండా ఎవడైనా నీళ్లకు ఆటంకం చేయగలడా అని చెప్పి, యేసుక్రీస్తు నామం ముందు వారు బాప్తీసం పొందవనని ఆజ్ఞాపించెను. ఆ రోజు వెళ్ళాడు, ప్రసంగం చెప్పాడు, ఆ రోజే బాప్తీసం తీసుకోవాలి, ఆటంకం ఏమీ లేదు, అన్య జనులు కూడా వెంటనే బాప్తీసం తీసుకోండి అన్నాడు పేతురు. దాన్ని 10వ అధ్యాయంలో చూస్తున్నాం. అపొస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయంలో పౌలు శీలల్ని ఫిలిప్పి చెరసాలలో బంధించినప్పుడు ఆ జైలు అధికారి ఆ రాత్రి సువార్త విన్నాడు. అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, అపొస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయము 33వ వచనం, రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయాలు కడిగాను. వెంటనే అతడును, తర్వాత మాట ప్రాముఖ్యమైనది, అతని ఇంటి వారందరూ బాప్తీసం పొందిరి. చెరసాల నాయకుడు మారాడు, ఓకే, చెరసాల నాయకుడు కుటుంబం రాత్రికి రాత్రి ఎట్లా బాప్తీసం తీసుకున్నారు? వాళ్ళన్నా ఆటంకపరచొచ్చుగా. బాప్తీస్మాన్ని ఇవ్వడానికి ఏ ఆటంకం లేదు, ఎలాంటి ఆలస్యం చేయడానికి వీలు లేదు, వాయిదాలు వేయడానికి వీలు లేదు, ఆటంకపరచడానికి వీలు లేదు. బాప్తీసను వెంటనే ఇస్తే దేవుడు శిక్షిస్తాడు అని బైబిల్లో లేదు. వెంటనే ఇవ్వకపోతే నువ్వు తప్పు చేసినట్లు లెక్క, ఇవ్వకపోతే తప్పు చేసినట్లు లెక్క. దయచేసి 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 ఎప్పుడూ కూడా బాప్తీసం తీసుకోవడానికి ఆలస్యం చేస్తున్నవని వెంటనే ప్రోత్సహించండి. బాప్తీసం తీసుకుంటాను అన్నవాని సరే నెక్స్ట్ ఇయర్ తీసుకుందామని చెప్పి మీరు వాళ్ళని ఆటంకపరచొద్దు, ఆలస్యానికి ఎంకరేజ్ చేయొద్దు. దయచేసి వెంటనే బాప్తీసం ఇవ్వాలి. ఇంకొక మాట నేనేమంటానంటే, నువ్వు ఎవరికి సువార్త చెప్పావో వారికి నువ్వే బాప్తీసం ఇవ్వటం నువ్వు యేసుక్రీస్తు ప్రభు ఆజ్ఞను పాటించినట్టు. ఎక్కడో మహేశ్యే రావాలని, మరొక ఆయన రావాలని వెయిట్ చేయకుండా నీ సువార్త, నువ్వు సువార్త చెప్పిన వ్యక్తిని నువ్వే బాప్తీసంలోకి నడిపించు. అది నీకు చాలా ప్రోత్సాహం. నేను వాడికి భాషలు ఏమంటానంటే, నీ ఖాతాలో కౌంట్ పెరుగుతుంది, కౌంట్ పెంచుకో. ఎందుకు కౌంట్ పెంచుకో అని నేను అన్నానంటే, యేసుక్రీస్తు ప్రభు ఆజ్ఞాపించాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం, మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఒకరికి కాదు, అందరికీ చెప్పాడు. అపొస్తలకే కాదు, మనకే చెప్పాడు. మనం కూడా శిష్యులమే. సమస్త వెళ్ళండి, శిష్యులు చెయ్యండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోకి వారికి బాప్తీసమిచ్చుచు. బాప్తీసం ఇవ్వండి అని యేసయ్య బోధించాడు. బాప్తీసం ఇప్పించండి కాదు, ఇవ్వండి. బాప్తీసంలోకి నడిపించండి కాదు, మీరే తీసుకెళ్ళండి. దయచేసి మీరు ఎవరికైతే సువార్త చెప్పారో వారికి మీరు బాప్తీసమాలు ఇవ్వాలి. వారు బాప్తీసం తీసుకుంటామని రియాక్ట్ అవ్వకపోతే మీరు వాళ్ళకి సబ్జెక్ట్ క్లారిటీ ఇవ్వలేదు, అర్థమయ్యేటట్లుగా చెప్పలేదు. అర్థమైతే నాకెంటనే ఇచ్చేయండి. కోట్ల రూపాయల బాకీ ఓరకనే నీళ్ళలో మురిగితే పోతుంది అంటే ఎవరు మునక్కుండా ఉంటారు, ఎవరు ఆలస్యం చేస్తారు? అది ఎంత లాభమో మనం చెప్పాలి తప్ప అది ఎంత కష్టమో. పరిశుద్ధంగా బాప్తీసం అంటే వారమంతా ఉపవాసం ఉండి కన్నీళ్లతో ప్రార్థన చేసి ఆ సీన్ ఏమి రాయబడలా బైబిల్లో, అంత అక్కర్లా. కానీ చెప్తాం, బాబు బాప్తీసం తీసుకున్న తర్వాత నువ్వు ఎలా ఉన్నాలో చెప్పండి. బాప్తీసం తీసుకోవడానికి ముందు ఎలా ఉన్నారో దట్ ఈజ్ నాట్ యువర్ బిజినెస్. ఆ వ్యక్తి జీవితంలో ఒక తొంగు చూడాల్సిన అవసరం లేదు. ఉంటాడా లేదా దట్ ఈజ్ ఆల్సో నాట్ యువర్ బిజినెస్. దానికోసం నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. నువ్వు చేయాల్సింది ఏంటంటే బాప్తీసం తీసుకో, తర్వాత ఇలాగుండు అని చెప్పు. ఇంకా ఏంటంటే ఫాలో అప్ చేయి. ఆటంకం మాత్రం చేయొద్దు, ఆలస్యం మాత్రం చేయొద్దు. అది ఎంత మాత్రం కూడా మంచిది కాదు. ఎందుకు సంఘాలలో గ్రోత్ లేదు అంటే, ఎందుకు చాలా మంది ప్రభు దగ్గరికి రావట్లేదు, వెనక్కి వెళ్ళిపోతున్నారంటే, అలాగ రావడానికి మొదటి మెట్టు, డోరు ఓపెన్ చేయడం బాప్తీసం. బాప్తీసం ఇవ్వడానికేమో మనం దానికి చాలా టైం తీసుకుంటున్నాం, దానివల్ల చాలా నష్టం జరిగిపోతుంది. బాప్తీసమాల దగ్గర ఆలస్యం చెయ్యొద్దు, ఇవ్వడానికి ఆలస్యం చెయ్యొద్దు, తీసుకోవడానికి ఆలస్యం చెయ్యొద్దు అని లేఖనాల ద్వారా జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. కాబట్టి పౌలు వెంటనే బాప్తీసం తీసుకున్నాడు అని మన మూల వాక్యంలో చదివాం. రెండో మాట చదవాలి, అపొస్తల కార్యాల గ్రంథం 9వ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో బాప్తీసం తీసుకున్నాడు, కనుదృష్టి వచ్చింది. పంతొమ్మిదవ వచనం 9:19, పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినాలుండెను. బాప్తీసం తీసుకున్న తర్వాత ఎవరితో పౌలు కలిసి తిరుగుతున్నాడు అంటే శిష్యులతో కలిసి తిరుగుతున్నాడు. ఎవరితో? ఒంటరిగా ఏకాంతానికి పోయి ప్రార్థన చేసుకోవాలి కాదు కాదు కాదు. ఒంటరిగా మనం బలపడలేము. దేవుడు యేసుక్రీస్తు ప్రభు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. నేను నా సంఘాన్ని కడతాను అన్నాడు. ఆయన ఈ లోకంలోకి వచ్చి సాధించింది ఏంటంటే సంఘాన్ని మనకివ్వటం. ఇలా అంటాను, ఏదీ కూడా ఒంటరిగా చేయలేము, భక్తి కూడా ఒంటరిగా చేయలేము, శిష్యత్వాన్ని కూడా ఒంటరిగా చేయలేము. యేసుక్రీస్తు ప్రభు 12 మందిని పిలిచాడు, 12 మంది ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకున్నారు. కాబట్టి నేనేమంటానంటే ఒంటరిగా ఏకాంత ప్రార్థన, ఏకాంత ప్రార్థన మాట దగ్గర నేను ఎలా అంటాను, ఏకాంత ప్రార్థన కష్టంగా ఉంటుంది. సహవాస ప్రార్థన చాలా సులువుగా ఉంటుంది. ఎందుకంటే ఏకాంత ప్రార్థనలో నువ్వే గంట ప్రార్థన చేయాలి, సహవాస ప్రార్థనలో నువ్వు 10 నిమిషాలు చేస్తే ఇంకొక 5 ఇంకొక 10 నిమిషాలు చేస్తారు. గంట ప్రార్థనలో నువ్వు ఏకీభవించవచ్చు. ఏకాంత ప్రార్థన శక్తివంతమైంది కానీ కష్టమైంది. సహవాస ప్రార్థన శక్తివంతమైంది కానీ సులువైంది. నేను సులువైన మార్గాలు బైబిల్లో చూపించినప్పుడు కష్టమైన మార్గాలు బోధించొద్దు, సులువైన మార్గాలు బైబిల్లో ఉన్నాయి. భక్తి చాలా సులువు, నా కాడి చాలా సులువు అన్నాడు. బాప్తీసం తీసుకున్న తర్వాత నేను నిలబడడం కష్టం కదండి అనొద్దు, చాలా సులువు. ఎట్లాగా? నువ్వు సహవాసంలో చేర్చబడాలి, నువ్వు సంఘంలో చేర్చబడాలి, నువ్వు శిష్యులతో కలిసి ప్రయాణం చేయడం నేర్చుకోవాలి. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు నెట్టుకుపోతారు, వాళ్ళు ఈడ్చుకుపోతారు, వాళ్ళే లాక్కిపోతారు. ఎక్కడైనా ఆగితే వెనక్కి వచ్చి ఎందుకు ఆగావు రా అని లాక్కుపోతారు. నువ్వు చేయాల్సిన తెలివైన పని ఏంటంటే నేను ఆగిపోతున్నాను అని చెప్పు, నేను నడవలేకపోతున్నాను అని చెప్పు, నేను చదవలేకపోతున్నాను అని చెప్పు. యువర్ ఫెలోషిప్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. నీ సంఘం నీ బాధ్యత తీసుకుంటుంది. చాలా ప్రాముఖ్యమైన మాట ఏంటంటే బాప్తీసం తీసుకున్న ప్రతి విశ్వాసి స్థానిక సంఘంలో సభ్యుడవ్వాలి. పౌలు అదే చేశాడు. 9:19 పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కొన్ని దినాలు ఉన్నాడు. ఈరోజు మీకు కట్టబడ్డ ఈ పల్నాడు గర్ల్స్ సహవాసం ఎందుకు కట్టాలి? నేను మీకు మీ పురుకోలు పొరికి మాట చెప్తాను. ఒంటరిగా నేను ప్రార్థన చేసుకుందామని వ్యక్తిగతంగా నేను చాలా దినాలు అనుకున్నాను. ఎందుకో నాకు కష్టమైన మెథడ్ చూపించారు. ఆ కష్టమైన మెథడ్ 5 గంటలు లేచి ప్రార్థన చేసుకుంటే బలపడతావు అన్నారు. కానీ నేను ట్రై చేశాను, నాకు కష్టమైంది. కానీ 5 గంటలకు లేచి ప్రార్థన చేసే సంఘంలో సభ్యుని అయ్యాను, నాకు సులువైంది. నన్ను ఎవరో ఒకరు ఫోన్ చేసి లేపుతా ఉన్నారు, లేకపోతే నేనే అందులో పాట తీసుకున్నాను కాబట్టి నా అలారం కంటే ముందు నేనే లెగుస్తా ఉన్నాను. 7 సంవత్సరాలు అయింది. 7 సంవత్సరాలుగా 5 గంటలు లేచి ప్రార్థన చేసుకోవటం అలవాటైంది, సులువైంది. కారణం ఏంటంటే నా సహవాసం 5 గంటలకు లేచి ప్రార్థన చేసే సహవాసంలో నేనున్నాను. ఒంటరిగా నేను చేయలేను, సంఘముగా నేను చేయగలను. ఆ సంఘంలో సభ్యుడవడం చాలా ప్రాముఖ్యం, సులువైన మాట అని నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మనం అపొస్తలుల కార్యాల గ్రంథంలో స్థానిక సహవాసము, స్థానిక సంఘం అన్నమాట దగ్గర, మీరు ఈరోజు పల్నాడు గాలి సహవాసం కట్టబడ్డం, నీకు కాంగ్రిగేషన్ వచ్చింది, నీ వయసులో ఉన్న వాళ్ళతో కాంగ్రిగేషన్ కట్టాం, నీ మెడికల్ ఫీల్డ్ లో ఉన్న గర్ల్స్ తో ఒక కాంగ్రిగేషన్ కట్టాం, దానికి నువ్వే లీడ్ తీసుకోవచ్చు. అందులో నీ టాలెంట్స్ నే, నీ కృపావరాలని నువ్వు వాడుకోవచ్చు. మా ఆశ ఏంటంటే ఒకరినొకరు రేపుతారు, ఒకరినొకరు పురుకొల్పుతారు, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటారు, ఒకరు పడిపోతే ఇంకొకరు లేవనెత్తుతారు. అంతే తప్ప మేము కలిసి ప్రార్థన చేసుకుంటాం, ఎవరు వస్తున్నారు ఎవరు రావట్లేదు పట్టించుకోము, మాకు దేవుడు తప్ప మనుషులేమొద్దు అని దాని ఏమంటారు ఎక్స్ట్రీమ్ స్పిరిచువాలిటీ మాట్లాడొద్దు. ఆయనకి మనం కావాలి, ఆయనకి మన చుట్టూ ఉన్న సమాజం కూడా కావాలి. కాబట్టి దాని ఏమంటాము, నేను ఇలా అంటాను, సంఘాన్ని ఏమంటానంటే స్నేహము అంటాను, సహవాసాన్ని ఏమంటానంటే స్నేహం. నీకు స్నేహం భారంగా ఉందా సంతోషంగా ఉందా? సంతోషంగా ఉంది. కలిసి తిరుగుతారు, కలిసి టీ స్నాక్స్ తింటారు, కలిసి మాట్లాడుకుంటారు, మనసిప్పి మాట్లాడుకుంటారు, ఆదరణగా ఉంటుంది, ఆదరించుకుంటారు, ఏదైనా కష్టం వస్తే ఫోన్ చేసి మాట్లాడుకుంటారు. లోక స్నేహం ఎంత రిలీఫ్ గా ఉందో పరిశుద్ధ సహవాసం అంతకంటే శ్రేష్టమైనది. ప్రార్థన చేస్తారు, బిబ్లికల్ గా కౌన్సిలింగ్ ఇస్తారు, నిన్ను ఏ స్వార్థం లేకుండా ప్రేమిస్తారు. అలాంటి ఒక సహవాసం కట్టబడడం నీకు ఆశీర్వాదకరమని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అపొస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము, అపొస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 41వ వచనంలో, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందారు. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు, 3,000 మంది బాప్తిసం తీసుకున్నారు. బాప్తిసం తీసుకున్న వెంటనే ఏం చేస్తున్నారు? 42, వీరు అపోస్తుల బోధ యందును, 2వ మాట, సహవాసమందును, వాళ్ళకు సహవాసం అయ్యారు, వాళ్ళకు సహవాసానికి ఏర్పడ్డారు, సహవాసాన్ని కలిగి ఉన్నారు. ఆ సహవాసంలో ఏం జరుగుతుందంటే అపోస్తుల టీచింగ్ వాళ్ళు స్టడీ చేస్తున్నారు, టీచింగ్ వాళ్ళకు దొరుకుతా ఉంది, టీచింగ్ దొరుకుతుంది, ఫెలోషిప్ దొరుకుతా ఉంది, ప్రార్థన దొరుకుతా ఉంది. వాళ్ళు కలిసి రొట్టె విరుచుట, దే ఈట్ టుగెదర్, కలిసి తింటున్నారు, కలిసి ఉంటున్నారు, కలిసి ప్రార్థన చేస్తున్నారు, కలిసి వాక్యాన్ని ధ్యానిస్తున్నారు. రొట్టె విరుచుట అంటే ప్రభు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవటం మాత్రమే కాదు, దాంట్లో ఫెలోషిప్ మీల్ కూడా ఉంది. నీతో కలిసి తినే సహవాసం, నీతో కలిసి నడిచే సహవాసం, నీతో కలిసి ఉండే సహవాసం దేవుడు నీకిచ్చే సంఘం అన్న విషయాన్ని లేఖనాల్లో చూస్తున్నాం. ఇప్పుడు అపొస్తలుల కార్యాల గ్రంథ 2వ అధ్యాయంలో కట్టబడ్డ సంఘం ఎట్లాంటి పరిస్థితులు గుండా వెళ్ళిందంటే, వారు రోమా ప్రభుత్వం కింద ఉన్నారు, వారు వ్యతిరేకతల మధ్య ఉన్నారు, యేసయ్యనే చంపేశారు. అంత వ్యతిరేక పరిస్థితుల్లో సంఘం పడిపోలా నిలబడింది. ఎందుకంటే నా సంఘం ఎదుట పాతాల లోక ద్వారాలు నిలవజాలవు అన్నాడు. ఇక్కడ చేపెడదాం, యేసయ్య మాటలు చదువుకున్నద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఈ మాట మనం చదవాలి. 16వ అధ్యాయము ఆయన మాట్లాడుతున్నాడు. 18, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘాన్ని కట్టుదును, పాతాల లోక ద్వారాలు దాని ఎదుట నిలవనేరవు అని నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాలపు చెవులు నీకు ఇస్తాను. నువ్వు భూమి మీద దేన్ని బంధించుతుంది పరలోకమందు బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదు అది పరలోకమందు విప్పబడును. ఎంత ఆశ్చర్యం అంటే, పాతాళాన్ని మూసేది సంఘం, పరలోకాన్ని తెరిచేది సంఘం. మనం బాప్తీసం తీసుకోగానే సంఘం సహవాసంలో పడటం అర్థం ఏంటంటే, విక్టోరియస్ లైఫ్ లోకి నువ్వు వెళ్తా తప్ప పడిపోవు. బాప్తీసం తీసుకున్న తర్వాత నేను ఎలా నిలవాలండి, దానికి సమాధానం ఏంటంటే నీకు ఒక మంచి సంఘాన్ని చూసుకోవాలి. ఆ మంచి సంఘాన్ని చూసుకోవాలన్న మాట దగ్గర ఆది అపోస్తుల మాదిరి లాంటి సంఘాన్ని చూసుకోవాలి. ఆది అపోస్తుల సంఘం ఎట్లాంటిది అంటే, ఆదివారం సంఘం కాదు, అనుదిన సంఘం. అది పెద్ద పెద్ద మందిరాల్లో కూడుకోవడానికి దూరం భారం ప్రయాణం చేసే సంఘం కాదు, ఇంటింటా కూడుకున్న సంఘం. ఎస్ఎఫ్జేని గొప్ప చేయడం నా ఉద్దేశం కాదు, కానీ ప్రిన్సిపల్స్ ని జ్ఞాపకం చేయడం నా ఉద్దేశం. ఒక్క నిమిషంలో నువ్వు నీ సంఘాన్ని మీట్ అవ్వచ్చు. నువ్వు ఇంగ్లాండ్ లో ఉన్నా, మాల్టాలో ఉన్నా, యుఎస్ లో ఉన్నా, ఎక్కడున్నా సరే నీ సంఘంతో నువ్వు కలవచ్చు, నీ సంఘ సభ్యులతో మాట్లాడచ్చు. నీకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది, నీకు ఒక కాన్ఫరెన్స్ ఐడి ఉంది, నువ్వు ప్రేయర్ పాయింట్లు చెప్పొచ్చు, నువ్వు అందులో ఉన్న నాయకులతో మాట్లాడొచ్చు. అన్నీ చేయగలుగుతున్నావంటే చేయడానికి ట్రై చేస్తున్నాం. ట్రెడిషనల్ చర్చ్ చేయలేనివి కష్టమండి. రోజు ఎట్లా గ్యాదర్ అవుతారు? మనం అంటున్నాం సులువు అండి, ఇంటికి గ్యాదర్ కాలేరు. రోజుకి 3 పూట్లా గ్యాదర్ అవ్వచ్చు, రోజుకి 6 పూట్లా గ్యాదర్ అవ్వచ్చు.
అంత సులువు. రావటం పోవటం ఖర్చు ఏమక్కర్లా, సులువు సులువు. దేవుడు మనకి అంత చక్కటి ఈజీ మెథడ్ లో అనుదిన సహవాసాన్ని ఇచ్చినప్పుడు అనుదిన సహవాసాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. పౌలు బాప్తిస్మ్ తీసుకున్న తర్వాత సంఘంతో శిష్యులతో కొన్ని దినాలు గడిపాడు అన్నమాట చాలా ప్రాముఖ్యమైనది, దాన్ని అర్థం చేసుకోవాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో యవనస్తులతో ఒక మాట మాట్లాడాడు. ఇది యవన బృందం కాబట్టి మీకేమైనా ఈ మాట ఉపయోగపడుతుందని ఆశపడుతున్నాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనాన్ని చదవాలి. నీవు యవనేచ్చల నుండి పారిపోము, పాపానికి దూరంగా పారిపో అన్నాడు. యవనేచ్చలు ఎక్కడ పుట్టే? బాడీలో పుట్టే. బాడీలోంచి ఎక్కడ పారిపోవాలి? ఎక్కడ పారిపోయినా మన బాడీయే కదా. ఎక్కడికి పారిపోయినా తలంపులు అలాగే ఉంటాయి కదా. ఎక్కడికి పారిపోయినా ఆ బ్యాడ్ థాట్స్ అట్లాగే వెంటాడుతూనే ఉంటాయి కదా. మనం మనలో పుట్టుతున్న ఆ బ్యాడ్ థాట్స్ నుంచి ఎక్కడికి పారిపోయేది? ఎక్కడికి పారిపోయినా ఒంటరిగా నువ్వు ఉంటే అవి రిపీట్ అవుతూనే ఉంటాయి. ఎక్కడికి పారిపోవాలి? 22వ వచనం 2వ భాగం, పవిత్ర హృదయులై ప్రభువు నాకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానాన్ని వెంటాడు. పాపానికి దూరంగా పారిపో, పరిశుద్ధుల సమాజాన్ని వెంటాడు, పరిశుద్ధ సంఘ సహవాసాన్ని వెంటాడు. ఎంత సులువుగా నీ శోధన మీద జయాన్ని చూడగలుగుతావో. సంఘానికి దేవుడిచ్చిన అధికారం అది, సంఘానికి దేవుడిచ్చిన అధికారం అది. పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన చేయు వారిని వెంటాడు. అట్లాంటి ఒక మంచి సహవాసాన్ని, చాలాసార్లు మంచి సహవాసం అన్న మాట దగ్గర మంచి అని నీకు అనిపించింది కదా, నువ్వు ఇంప్లిమెంట్ చేయి. లోపం అని నీకు అనిపించింది కదా, నువ్వు దాన్ని నీలోకి లేకుండా చేసేసుకో. నేను అట్లాగా ఎస్ఎఫ్జే సహవాసాలు ఎదుగుతున్నాయని మాత్రం సాక్ష్యం ఇవ్వగలను. ప్రసంగ గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం చదివితే, ప్రసంగ గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనాన్ని చదివితే ఇద్దరి కష్టం చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడే ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. వారి పడిపోయినను ఒకడు తన తోడి వాని లేవనెత్తును, అయితే ఒంటరిగాడి పడిపోయిన ఇడలా వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును. ఆంధ్ర తెలంగాణలో విచిత్రమైన ట్రెండ్ స్టార్ట్ అయింది. ఏంటా ట్రెండ్ అంటే సేవకుల్లో, సేవకులు ట్రెండ్ ఏంటంటే ఆయనకి ఎవరు సలహా చెప్పకూడదు, ఆయన అందరికీ చెప్పాలి. ఆయన ఎవరితోనూ కలవడు, ఆయన ఎవరితోనూ కలవడు. ఎంత ప్రమాదం, ఎంత ప్రమాదం. ఎవరు నిన్ను లేవనెత్తేది? ఎవరు ఎవరు నీ కొరకు ప్రార్థన చేసేది? ఒంటరిగా ఉండాలి. నేను ఎలా అంటానండి, మేబీ మీరు ఆలోచించండి, నా మాటతో మీరు పూర్తిగా ఏకీభవించకపోవచ్చు గాక. నా అభిప్రాయం పెద్దలు ఏమన్నారంటే, ఆదివారం సంఘ సహవాసం కలిగి ఉండండి, 6 జనాలు వ్యక్తిగత ప్రార్థన చేసుకోండి. ఈ వాళ్ళలో ఒక మంచి సిస్టమ్ అది, క్వైట్ టైం కలిగి ఉండండి. నేను అంటాను ఏమైంది చూపించండి, క్వైట్ టైం చేసుకుంటూ ఉద్యోగాలు వచ్చిన తర్వాత క్వైట్ టైం చేసుకుంటూ ప్రభువు కోసం వండుతున్న విశ్వాసాన్ని చూపించండి అని ఈ వాళ్ళని ప్రశ్నిస్తాను. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు సంఘం ద్వారా సాధ్యం అన్నాడు, ఒంటరిగా ఎట్లా సాధ్యం? అది ఒంటరిగా అవదు. కుటుంబ ప్రార్థన చేసుకోండి, అద్భుతం. కుటుంబ ప్రార్థన చేసుకుని యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్టుగా శిష్యులుగా ఎదుగుతా ఉన్న కుటుంబాన్ని నాకు చూపించండి. అది సంఘం చేయాల్సిన పని, దాన్ని కుటుంబంగా చేసేసుకోండి, దాన్ని ఏకాంతంగా చేసేసుకోండి. అవ్వదు. బైబిల్లో లేని చెప్పారు, అది ఎంతవరకు ప్రాక్టికల్ ఇంప్లిమెంట్ అవుతుందో చూస్తా లేదు. ఇప్పుడు ప్రాక్టికల్ గా మనం చూడగలము, కుటుంబ ప్రార్థన వద్దు అని నేను అన్నాను. కానీ కుటుంబ ప్రార్థన మాకు, కుటుంబ ప్రార్థన సంఘం వల్ల డిస్టర్బ్ అవుతుంది అనొద్దు, బుద్ధితీహనమైన మాట. కుటుంబ ప్రార్థన సంఘం వల్ల ఇబ్బంది అవ్వకుండా, సంఘ ఆరాధన జరుగుతున్నప్పుడు నీ కుటుంబ ప్రార్థన అడ్జస్ట్ చేసుకో. సంఘ ఆరాధన అడ్జస్ట్ చేయరు. నా వ్యక్తిగత ప్రార్థన డిస్టర్బ్ అవుతుందండి, నీ వ్యక్తిగత ప్రార్థన సమయం నీ చేతిలో ఉంది, మార్చుకో. సంఘ ఆరాధన జరుగుతున్నప్పుడు నీ సంఘంతో కలు, తర్వాత నువ్వు అడ్జస్ట్ చేసుకో. ఫెలోషిప్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ఇండివిజువల్ వర్షిప్. దేవుడు పెట్టిన మాట, ఆయన ఇచ్చిన, ఆయన పెట్టిన ప్యాటర్న్ సంఘం. ఆ సంఘానికి ఆయన చెరుకు, ఆ సంఘం ఆయన సంపూర్ణత, ఆ సంఘం ఆయన శరీరం, ఆ సంఘం ఆయన వధువు, ఆయన హెడ్షిప్ కింద ఉన్న సంఘం. ఆ సంఘంలో నువ్వు ఉండటం చాలా ప్రాముఖ్యమైంది. నాకు సంఘం అక్కర్లేదండి, నేను ఏకాంతంగా చేసుకుంటానంటే చాలా త్వరగా చల్లారిపోతావు, పడిపోతావు, లేవనెత్తే వాడు ఎవరో కనబడరు, మోసపోతావు. డోంట్ మిస్అండర్స్టాండ్, డోంట్ అండర్ఎస్టిమేట్ యువర్ ఫెలోషిప్. నీ సహవాసాన్ని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయొద్దు, సహవాసాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. సంఘం చాలా ప్రాముఖ్యమైనది. సంఘం అన్న మాట దగ్గర బిల్డింగ్ కాదు, బోర్డు కాదు, నేమ్ కాదు, కాంగ్రిగేషన్, గ్రూప్ ఆఫ్ బిలీవర్స్. ఆ గ్రూప్ ఆఫ్ బిలీవర్స్ తో ప్రారంభించబడ్డ ఈ సహవాసాలన్నీ సంఘాలే. మీ అవగాహన కొరకు ఈ సహవాసాలన్నీ సంఘాలే. నాకు ఇంకొక సంఘం ఏదో కావాలనుకోవద్దు. నీకు అందుబాటులో ఉండి నీ నీ టెంపోలో, నీ ఏజ్ లో, నీ ఫీల్డ్ లో, నీ డిపార్ట్మెంట్ లో వాళ్ళందరితోటి దేవుడు ఈ సంఘాన్ని కడతా ఉన్నాడు. అవి మీ ఆత్మీయ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనవని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఆత్మీయ జీవితంలో మొదటి అడుగు బాప్తీసం తీసుకోవడం. ఆలస్యం చేయొద్దు, తీసుకోవడానికి కానీ ఇవ్వడానికి కానీ. రెండవ మాట, వెంటనే లోకల్ కాంగ్రిగేషన్ లో మెంబర్ అవ్వాలి. లోకల్ కాంగ్రిగేషన్ అన్న మాట దగ్గర దాని లొకాలిటీ ఎంత, నీకు అందుబాటులో ఉన్నంత. టెక్నాలజీ మనకేం చేసిందంటే అసలుకు దూరము, భారము, హద్దులు, సరిహద్దులు అన్ని చెరిపేసింది. మనమే తీసుకున్నాం, మెడికల్ వాళ్ళంతా ఒక సహవాసం అవ్వండి, పోలీసులంతా ఒక సహవాసం అవ్వండి, పల్నాడు వాళ్ళంతా ఒక సహవాసం అవ్వండి అని మనం ఎక్కువైపోతే, మంది ఎక్కువైతే మధ్యకి పల్సన్ అవుతుంది. వద్దు, అందరికి అవకాశాలు రావాలి. సంఘాలు ఎక్కువైనా పర్లేదు, కానీ సంఘాల్లో సభ్యులు ఎక్కువ అవ్వాలి అన్న శోధనలోకి వెళ్లకుండా హెల్దీగా చిన్న సంఘాలు, బలమైన సంఘాలు కట్టాలి. అది ఆది సంఘం కాన్సెప్ట్ అని మనం ముందుకు వెళ్తా ఉన్నాం. ఇక్కడ సంఘం చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు పడిపోవు, నీ సంఘం నేను పడిపోనివ్వదు. నువ్వు సంఘాన్ని వెతుక్కోవడం చాలా ప్రాముఖ్యం. రెండవ మాట, మూడవ మెట్టు ఆత్మీయ జీవితంలో పౌలు భక్తుల జీవితంలో చూద్దాం. మూల వాక్యం అపొస్తల కార్యాల గ్రంథం 9వ అధ్యాయము 20వ వచనం. 19వ వచనంలో అతడు శిష్యులతో కలిసి కొన్ని దినాలు ఉన్నాడు. 20వ వచనం, వెంటనే సమాజ మందిరాలలో యేసే దేవుని కుమారుడని ఆయన గూర్చి ప్రకటించుచు వచ్చెను. రక్షించబడ్డ విశ్వాసి సంఘ సభ్యుడైతే సంఘంలో ఉన్నవాడు బయట మాట్లాడకుండా మౌనంగా ఉండలేడు. సంఘంలో బలపడుతున్నవాడు లోకంలో సాక్ష్యం ఇవ్వకుండా మౌనంగా ఉండలేడు. 21వ వచనం కూడా చదివితే, వినని వారందరూ విభ్రాంతి నుండి యెరూషలేములో ఈ నామాన్ని బట్టి ప్రార్థన చేయు వారిని నాశనం చేసిన వాడు ఇతడే కాడా? వారిని బంధించి ప్రధాన యాజకుల వద్దకు కొనుపోవటకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకొనిరి. మరియు సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువు పరచుచు దమస్కులో కాపురం ఉన్న యూదులను కలవరపరిచెను. విజయవాడలో మెడికల్ సహవాసాన్ని పెట్టాం. విజయవాడ మెడికల్ సహవాసాన్ని ఒక కోఆర్డినేటర్ని పెట్టాం. ఆ కోఆర్డినేటర్ రోజు ఎవరో ఒకరిని కలిసి వాట్సాప్లో యాప్ ఇన్స్టాల్ చేసి ఫోటో తీసి పెడతా ఉంటాడు. అనిపిస్తూ ఉంటుంది ఆల్రెడీ కట్టబడ్డ సహవాసాల్లో ఉన్నవాళ్ళు కొత్త వాళ్ళకున్న ఆ జోష్, కొత్త వాళ్ళకున్న ఆ కృతజ్ఞత, ఆయన కొరకు ఏదైనా చేయాలి, ఎంతైనా చేయాలని పరిగెడతా ఉంటారు. ఒకప్పుడు బాగా పరిగెత్తిన వాళ్ళు మా తాతల నేతలు తాగారు, మా మూతులు వాసన చూడండి అని కబుర్లు చెప్తా కూర్చుంటారు. కొత్త వాళ్ళు ఎప్పుడు కూడా రుణపడిపోయాము, బాకీ పడిపోయాము, చెయ్యాలి, పరిగెట్టాలి. నూతన విశ్వాసులు సంఘంలో చాలా ఆశీర్వాదకరం. వాళ్ళు పరిగెడతారు, మనల్ని పరిగెట్టిస్తారు. ఖాళీగా ఉండలేరు. కడుపు నిండా తిని వాకింగ్ చేయకుండా కూర్చుంటే ఆరోగ్యం పాడైపోద్ది. ఏం చేయాలి, తిన్నావా, అడిగేదాకా పని చేయి. బాగా మెసేజ్ చేయలు, అబ్బా ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం మర్మాలు, మర్మరాలు రకరకాలని చెప్తున్నారు. ఎందుకు ఈ మర్మాలు మర్మరాలు? ఏం చేసుకుంటావని వెళ్ళి చెబుతావని, వెళ్ళి పాటిస్తావని,
దాని ప్రకారంగా నడుచుకుంటావని. లేకపోతే హెడ్ నాలెడ్జ్ బాగా ఎక్కువైపోయి నాకంతా తెలుసు అని ఏమీ చేయకుండా గర్వాంధులమైపోతావు. నేనంతా నేర్చుకున్న తర్వాత అప్పుడు చేస్తాను. ఎప్పటికంతా నేర్చుకోవాలి. బైబిల్లో సువార్త చెప్పిన వాళ్ళు ఎవరు కూడా థియాలజీ ఎడ్యుకేషన్ చేసి వచ్చి మాట్లాడిన వాళ్ళు కాదు. నాకు యేసు తెలిసాడు, ఇదిగో యేసు నమ్ముకు అంటే సులువైన విధానంలో అర్థమయ్యే భాషలో ఆలస్యం లేకుండా ఎంత అర్థమైతే అంత. చాలాసార్లు నువ్వు పాటిస్తే తప్ప చెప్పొద్దు, ఎక్కడుంది బైబిల్లో నువ్వు పాటిస్తే తప్ప చెప్పొద్దు అని? ఏం చెప్పొచ్చు అంటే నువ్వు చెప్పింది పాటించు, పర్లేదు ఒప్పుకుందాం. అన్ని మనం ఎక్కడ పాటిస్తాము? అన్ని మనకి ఎలా తెలుసు? చదివాము, బైబిల్లో బాగుంది చెప్తాము, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం కూడా చేస్తాము, చెప్పిన దాని ప్రకారం జీవిస్తాం. అనుభవం లేకుండా మాట్లాడొద్దు, బైబిల్లో లేదది. బైబిల్కి సోవార్ చెప్పాలంటే అనుభవం ఉండాలి. కొత్తలు మాట్లాడకూడదు, సీనియర్స్ ఉండాలి, పండితులు ఉండాలి. స్త్రీలు చెప్పకూడదు, పురుషులే చెప్పాలి. సాతాను మాటలు, సాతాను బోధ, మోసపు మాటలు, బైబిల్లో లేని మాటలు అవి. సంఘాన్ని కుంటుపరిచే మాటలు అవి. పౌలు వెళ్ళి ప్రకటిస్తా ఉన్నాడు. ప్రకటించకుండా ఉండలేము, నోరు మూసుకొని ఉండలేము. సువార్త సత్యం అర్థమైతే, రక్షణ ఎంత గొప్పదో అర్థమైతే ఆయన ప్రకటించకుండా ఉండలేము. సమరయ స్త్రీ విన్నది పోయి గ్రామాన్ని మొత్తం తీసుకొస్తుంది, పోయి గ్రామానంతా లాక్కొస్తుంది. ఏమిన్నది, ఏం అర్థమైపోయింది, ఒక్కరోజులో ఏం నేర్చేసుకుందని గ్రామానికి వెళ్ళి చెప్పేసింది అనొద్దు. రక్షించబడ్డ విశ్వాసిలో ఎవరూ బొట్టు పెట్టి చెప్పకుండానే ఏదైనా చేయాలన్న తాపత్రయం ఉంటుంది. ఆ తాపత్రయం లేకపోతే ఏదో తేడా జరిగింది అని అర్థం చేసుకోవాలి తప్ప ఆ తాపత్రయం ఎప్పుడు ఉండాలి. అందుకే లూకా సువార్త 15వ అధ్యాయంలో సోల్ విన్నింగ్ ఏమని మాట్లాడతాడంటే ఇట్ ఈజ్ ఏ జాయ్ఫుల్ యాక్టివిటీ. ఒక పాపి రక్షించబడితే పరలోకానికి సంతోషం, ఒక పాపి రక్షించబడితే దేవదూతలకు సంతోషం, ఒక పాపి రక్షించబడితే రక్షించబడ్డ పాపికి సంతోషం, ఒక పాపి రక్షించబడితే ఆ వ్యక్తిని రక్షణలోకి నడిపించిన వాడికి సంతోషం. దేవుడికి డబ్బుల దగ్గర సంతోషం లేదు, మనుషుని సంపాదించుకుంటే సంతోషం. రక్షించబడ్డవారు మిగతా వాళ్ళ రక్షణలోకి నడిపించకుండా ఉండలేరు. సువార్త విన్నవాళ్ళు సువార్త పక్క వాళ్ళకి చెప్పకుండా ఉండలేరు, బోధించకుండా ఉండలేరు, షేర్ చేసుకోకుండా ఉండలేరు. మేబీ ఎక్కడ మనం మోసపోతున్నామంటే దానికి ఒక వేదిక కావాలి, ఒక పోడియం కావాలి, ఒక మీటింగ్ పెట్టాలి, మైక్ సిస్టమ్ ఉండాలి, అప్పుడు కానీ నేను ప్రసంగం చెప్పను. నేను ప్రసంగాల కోసం మాట్లాడడం వల్ల పక్క వ్యక్తికి నీకు అర్థమైన సత్యాన్ని చెప్పడం కోసం మాట్లాడుతున్నాను. దాని ఇంటికి వెళ్ళి చెప్పొచ్చు, బస్సులో ట్రావెల్ చేస్తూ చెప్పొచ్చు, ఫోన్ చేసి చెప్పొచ్చు, సులువుగా చెప్పొచ్చు. సులువైన సువార్తని బరువైన సువార్తగా, కష్టమైన సువార్తగా, ఖర్చుతో కూడిన సువార్తగా మార్చేశారు. అక్కర్లా, ఏమీ అక్కర్లా. సులువుగా విన్నావు, ఉచితంగా విన్నావు, ఉచితంగా సులువుగా చెప్పడమే. దీనికి ఏమీ ఖర్చు లేదు, కష్టం లేదు. నీకు అర్థమయ్యే భాషలో చెప్పు, వాళ్ళకి అర్థమయ్యే అంతవరకు చెప్పు. చాలా బాగుంటుంది, చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. రాజులు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో ఒక సన్నివేశం రాయబడింది. సువార్త అంటే ఏంటో ఇక్కడ మనం అర్థం చేసుకుంటే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. రాజుల 2వ గ్రంథం 7వ అధ్యాయంలో కుష్ఠరోగులు మాట్లాడుకుంటున్నారు. 4 కుష్ఠరోగులు మాట్లాడుకుంటున్నారు. సందర్భం ఏంటంటే సోమరోను పట్టణాన్ని సిరియా దండు ముట్టడి వేసింది. బయట పొలాల్లో ఉన్న ఆహార ధాన్యం లోపలికి తీసుకువెళ్ళడానికి ఆస్కారం లేదు. లోపడున్న ప్రజలు బయట పొలాల్లో ఆహార ధాన్యం తీసుకుని వెళ్ళడానికి బయటకు వస్తే ప్రాణాలు పోతాయి. లోపడికి ఆహారం వెళ్ళట్లేదు, లోపడున్న వాళ్ళు బయటకు రాలేని పరిస్థితి. అట్లాగా లోపడంత కరువుతో చచ్చిపోయే పరిస్థితుల్లోకి తీసుకువెళ్ళడానికి సిరియాదండు ముట్టడి వేసింది. దేవుడు ఆశ్చర్యకార్యం చేశాడు, సిరియాదండు అంతటిని ఆయన పంపించేశాడు. ఇప్పుడు ఆ 4 కుష్ఠరోగులకు ఒక తలం పుట్టింది. మనం ఇక్కడ కూర్చున్నాం అనుకో, ఆకలి చచ్చిపోతాం. మనం బయటికి వెళ్ళామనుకో, సిరియా దండు చేతులు చచ్చిపోతాం. చచ్చేదే ఏదైనా తెగిద్దాం అనుకున్నారు. తెగిద్దాం అనుకుని బయటకు వచ్చారు. బయటకు వస్తే సిరియా దండు లేదు కానీ సిరియా వాళ్ళ ఆహార పదార్థాలన్నీ ఆ గుడారాలు అలా ఉన్నాయి. ఆకలి ఆకలితో ఉన్నారు, కడుపు నిండా తిన్నారు, సంచుల్లో కుక్కున్నారు. ఒకడికి బుర్ర పనిచేసింది, ఎరా నీకు అస్సలు మనసు లేదే అని మనసు గద్దిచ్చింది. నీ జాతి నీ ప్రజలు సోమ్రోను పట్టణంలో తల్లులు పిల్లలు ఆకలితో చచ్చిపోతా ఉంటే, బయట ఆహారం ఉంటే నువ్వు కడుపు నిండా తిన్న తర్వాత మిగిలిపోయిందన్న ఇల్లు వాళ్ళకి పెట్టాలి అని నీకు అనిపించట్లేదురా అని మనస్సాక్షి గద్దించింది. ఆ మనస్సాక్షి గద్దిస్తే ఆయన ఏమన్నాడంటే, ఆ కుష్ఠరోగి 7వ అధ్యాయము రాజుల 2వ గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో వారు మాట్లాడుకుంటున్నారు. అందరికి వచ్చింది ఆ స్పృహ. 8 కూడా చదవాలి. కాబట్టి ఆ కుష్ఠరోగులు దండుపేట వెలుపల భాగం నద్దుకు వచ్చి ఒక గుడారములో జొచ్చి భోజన పానములు చేసి అచ్చటి నుండి వెండి బంగారాలు బట్టలు ఎత్తుకొని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరొక గుడారంలో జొచ్చి అచ్చటి నుంచి చొమ్ము ఎత్తుకొని పోయి దాచిపెట్టిరి. 9 వారు మనము చేయునది మంచి పని కాదు. నేటి దినము శుభవర్తమాన గల దినం. మన ఊరకొన నేల తెల్లవారు వరకు మన ఇచ్చట ఉండి నీడల ఏదైనా ఒక అపాయం మనకు సంభవించును. గనుక మనం వెళ్లి రాజు ఇంటి వారితో ఈ సంగతి తెలియజెప్పుదు రెండని ఒకరితో ఒకరు చెప్పుకొని పోయి చెప్పారు. ఏం చెప్పారు? సోల్ విన్నింగ్ ఆర్ ఇవాంజలిజం ఏమన్నారంటే, ఒక అడుక్కునేవాడికి అన్నం దొరికితే అన్నం ఎక్కడ దొరుకుతుందో అన్న విషయాన్ని ఇంకొక అడుక్కునేవాడికి చెప్పడం అన్నాడు. పోలిక అంత బాగుండకపోయినా బైబిల్లో ఉన్న ప్యాసేజ్ ఏం చెప్తుందంటే, అన్నం ఆకలితో ఉన్నవాడికి కావాలి. నువ్వు ఆల్రెడీ తిన్నావు, ఇంకా మిగిలిపోయింది, పక్కోడు కడుపు కాలుతుంది, అక్కడ అన్నం ఉంది, నీ కడుపు నిండిపోయింది, నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, మనిషివైతే మనస్సాక్షి ఉంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నేను తిన్నాను ఇంకా ఉంది, నువ్వు కూడా రా తిను, నువ్వు కూడా వచ్చి తిను అని ఎవరికైతే నువ్వు చెప్పావో ఆ వ్యక్తి వచ్చి చూసి తిన్న తర్వాత నీ దగ్గరకు వచ్చి నిన్ను కౌగులించుకోకుండా నీకు థ్యాంక్ చెప్పకుండా ఉండలేడు. వస్తాడన్నా, నీకు చాలా థ్యాంక్స్ అన్న, కడుపు ఆకలితో ఉంది, ఎంత సహాయం చేసావు, నేను నిన్ను మర్చిపోలేను, నేను నిన్ను మర్చిపోలేను. ప్రభునందు ప్రియులారా, ఇంత గొప్ప రక్షణ మన దగ్గర పెట్టేసుకుందామా? ఇంత సులువైన పరిచర్య, ఇంత ప్రభావవంతమైన పరిచర్య, రూపాయి ఖర్చు లేని పరిచర్య, రోజూ ఆరాధించుకునే పరిచర్య. ఒకప్పుడు ఈవాళ్ళు కాలేజీలోకి వెళ్ళి సేవ చేసేవారు. ఈవాళ్ళతోనే మాట్లాడుతూ ఉన్నాను, ఏమండి మీ సేవ ఎట్లా ఉంది? లేదు, కాలేజీలో పెట్టనివ్వట్లేదు. మరేం చేద్దాం? ఏం చేద్దాం? హెల్ప్లెస్. ఒకప్పుడు గవర్నమెంట్ ఆఫీసుల్లో లంచ్ అవర్లో ప్రేయర్స్ పెట్టుకునేవాళ్ళు, ఇప్పుడు లంచ్ అవర్లో ప్రేయర్ పెడితే మిగతా ఈ మతోన్మాదులు ఒప్పుకోవట్లా. మధ్యాహ్నం భోజన సమయంలో ప్రార్థన చేసుకునే సాంప్రదాయం కూడా, ఆ వెసులుబాటు కూడా పోయింది. మనకి అవకాశం దొరికింది, మన కడుపు నిండుతుంది, మనం మధ్యాహ్నం కాదు 3 పూట్లు ఆరాధించుకోగలుగుతున్నాం. మనం ఏదో మధ్యాహ్నం భోజన సమయంలో అరగంట ఆరాధించుకోవడం కాదు, 1.5 గంటలు 2 గంటలు ఆరాధించుకోగలుగుతున్నాం. చాలా ప్రభావవంతంగా ఉంది. ఎంతో సంఘాలు పాడైపోయి సంఘాల్లో ఆరాధన జరగడానికి ఆటంకాలు ఉన్న ఈ పరిస్థితుల్లో మనం చాలా బాగా చేయగలుగుతున్నాం. ఏం చేద్దాం? నోరు మూసుకొని కూర్చుందామా? ఎవరికి చెప్పకుండా కూర్చుందామా? మా కడుపు నిండుతుంది చాలు అనుకుందామా? పక్కోలు ఏమైపోతే నాకెందుకు అనుకుందామా? మనం ఊరుకుంటే ముప్పు మనకే. ఆ మాటే మాట్లాడుతున్నారు వాళ్ళు 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. మనం ఊరుకొని నేల, తెల్లవారు వరకు మనం ఇచ్చట ఉండిన ఎడల నోరు మూసుకొని కూర్చున్నామా? తెల్లారేలోపు ఏదైనా ఒక అపాయం మనకు సంభవించను. దేవుడు మెచ్చడు, ఎరా స్వార్థపరుడా అంటాడు. నేనైతే పరలోక నుంచి భూలోకం వరకు నశించిన వారి కొరకు దిగొచ్చాను, నువ్వైతే పక్కోడుకు ఫోన్ చేయడానికి కలుసుకోవడానికి కూడా నొప్ప అంటాడు. మనకు మంచిది కాదు, మనకు ఆశీర్వాదం కాదు. చెప్దాం, పగలుండగానే పని చేయండి, రాత్రి వస్తుంది, అప్పుడెవ్వడు పనిచేయలేడు. నేడు శుభవర్తమాన గల దినం, నేడు శుభవర్తమానం గల దినం. మనం ఊరక్కొని నేల, మనం చెప్పకుండా ఎట్లా ఉంటాం, చెప్పకుండా ఎట్లా నోరు మూసుకుంటాం. నాలుగో మాట జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. అపొస్తల కార్యాల గ్రంథం 9:22. అపొస్తల కార్యాల గ్రంథం 9:22. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి, ఈయనే క్రీస్తు అని రుజువు పరుచుచ్చు ఆయన చెప్తున్నాడు. కానీ తర్వాత ఎలా ఉన్నాడంటే రుజువులతో చెబుతున్నాడు, బలపడి చెబుతున్నాడు, నేర్చుకుని చెబుతున్నాడు. మరి ఎక్కువగా బలపడి, కాబట్టి తెలిసిన విషయాన్ని చెప్పడం మంచిది, కానీ నేర్చుకోకుండా ఉండడం మంచిది కాదు. నాయకులను బలపరచాలని ఎస్ఎఫ్జేలో ట్రైనింగ్ స్టార్ట్ చేశాం. లాస్ట్ వీక్ బిల్డ్ సెకండ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ వీక్ లో బిబ్లికల్ లీడర్షిప్ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాం. ఆల్రెడీ గురువారం సోమవారం మీకు అందుబాటులోకి బైబిల్ స్టడీస్ తీసుకొచ్చేసాం. మీకు మోడల్ గా ఉంటుందని గురువారం శుక్రవారం ఉదయకాలం బైబిల్ స్టడీస్ పెట్టాం. ఎందుకు? నేర్చుకుంటావని. ఏం చేయాలి? నాకు అవకాశం ఇవ్వండి, నేను మాట్లాడతాను, నాకు అవకాశం ఇవ్వండి, నేను ట్రైనింగ్ చేస్తాను. ఈ ట్రైనింగ్లు ఎంత ఘోరమైన ట్రైనింగ్ అంటే ఇంట్లో కూర్చొని ట్రైనింగ్ చేసేయచ్చు. ఇంట్లో కూర్చొని సర్టిఫికెట్లు వచ్చేస్తాయి. ఇంట్లో కూర్చొనే బైబిల్ కాలేజీకి వెళ్ళాలంటే అవదు, సెలవులు పెట్టి వెళ్ళాలంటే అవదు, నేను వారం వారం వచ్చి కూర్చొని క్లాస్ నేర్చుకుంటే అవదు. దేవుడు కృప చూపించాడు, ట్రైనింగ్లు కూడా ఆన్లైన్లోనే డేటా అంతా తీసి ఎంతమంది లీడర్స్ ఉన్నారు, 600 మంది ఉన్నారు, ఎంతమంది ట్రైనింగ్లు చేశారు, 300 మంది చేశారు, 300 మంది మిగతా వాళ్ళు ఏం చేశారు, ఏం చేయట్లా, మాకంతా తెలుసు అన్న భ్రమల్లో ఉన్నారు. బలపడాల్సిన అవసరమే లేదు, మేము చాలా బలవంతులు అనుకుంటున్నారు. నేర్చుకోవాలి, బలపడాలి, ఎలా చెప్పాలో నేర్చుకోవాలి, ఎలా చెప్పాలో నేర్చుకోవాలి. ఆత్మలో పౌలు బలపడ్డాడు. అపోస్తల కార్యాల గ్రంథం 2:10 వారు ఆది సంఘం బలపడడం గల కారణం ఏంటంటే అపోస్తల బోధ యందు, 2:42 వీరు అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఆ మాట ప్రాముఖ్యమైనది. ఏడా తెగక ఉండేది, కంటిన్యూగా చేస్తే ఏదైనా అలవాటు అవుతుంది. రీసెంట్ గా ఒక డాక్టర్ గారు అన్నాడు, అన్నా నేను నువ్వు ఎలా వాక్యం చెప్తున్నావో అలాగే వాక్యం చెప్పాలి, నువ్వేం కోర్సులు చేసావో ఆ కోర్సులు నేనే చేసేస్తానన్నాడు. నేను అన్నాను, అన్నా నేను చేసిన ఒకే ఒక్క మంచి పని ఏంటంటే అన్నిట్లో తలపెట్టాను, నేను ఖాళీగా ఉన్నాను, నేను వాక్యం వారంలో 7 రోజులు చెప్పాలి. 7 రోజులు చెప్పాలి కాబట్టి 7 రోజులు చదవాలి, 7 రోజులు సిద్ధపడాలి, 7 రోజులు ప్రార్థన చేసుకోవాలి. అలా 7 సంవత్సరాలుగా చేస్తున్నాను. 7 సంవత్సరాలుగా రోజు వాక్యం చెప్పాలి కాబట్టి టైం కుదుర్చుకొని సిద్ధపడుతున్నాను, టైం కుదుర్చుకొని ప్రార్థన చేసుకున్నాను. నువ్వు పీజావు, తెలియకుండా నీకే కండలు వస్తాయి, తెలియకుండా నువ్వే బాగా బలపడతావు. ఖాళీగా కూర్చొని నేను బలపడాలంటే ఎట్లా, నెత్తి మీద చేతి నిండా పని పెట్టుకో. ప్రభు కృప చూపిస్తాడు, కలిగిన వానికి ఇవ్వబడుతుంది, వానికి సమృద్ధి. లేని వాడి దగ్గర ఉన్నది కూడా పీకేస్తాను అన్నాడు. ఖాళీగా ఉంటే ఉన్నది కూడా మర్చిపోతావు, కప్పెడితే ఉన్నది కూడా తీసేస్తాడు. కప్పెట్టొద్దు, ఖాళీగా ఉండొద్దు. ప్రభు కృప చూపించాడు. చాలా మంది ట్రైనింగ్ టీంలో జాయిన్ అవుతున్నారు, మిషన్స్ టీంలో జాయిన్ అవుతున్నారు. రేపు కోఆపరేటివ్ సిస్టమ్ పెడతా ఉన్నాం, బలహీన సహవాసాన్ని బలపరచాలి. నేనుంటాను. నువ్వు ఆశతో అడుగు, నీ నోరు నింపు తెరు, ప్రభు నింపుతాడు, ప్రభు ఆడుకుంటాడు, ప్రభు బలపరుస్తాడు. కాబట్టి పౌలు మరి ఎక్కువగా బలపడ్డాడు, రుజువులతో మాట్లాడుతున్నాడు. బలపడుతున్నాడు అన్నమాట దగ్గర ప్రభు ముందు పిల్లరా మనం ఇక్కడ ఒక మాట యవనస్తులు కాబట్టి ఒక మాట నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. అపొస్తల కార్యాల గ్రంథం రెండవ అధ్యాయము 42వచనంలో ఎడతెగకుండా చేస్తున్నారు. రోజు చేస్తే ఏదైనా వంట పడుతుంది. వాకింగ్ రోజు చే, జిమ్ రోజు చే, రీడింగ్ రోజు చే, ఏదైనా రోజు చే వంట పెడుతుంది. ఇదేందో వారంలో ఒకరోజు చేసేది, ఆరు రోజులు నిద్రపోయేది. ట్రై చేసి చూడండి, వారంలో ఒకరోజు చేసి ఆరు రోజులు గ్యాప్ ఇవ్వండి. భోజనం వారానికి ఒకరోజు చేయండి, స్నానం వారానికి ఒకరోజు చేయండి, పళ్ళు తోముకోవడం వారంలో ఒకరోజు తోముకోండి. ఎలా ఉంటుంది కంపు? తట్టుకోలేం. రోజు చేయాలి. వాళ్ళు అలాగే చేశారట. 2:46 మరి వారి ఏక మనసుకులే ప్రతి దినం దేవాలయంలో తప్పక కూడుకుంటూ ఇంటింట రొట్టు విరుచుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలందరి వల్ల దయ పొందారు. ప్రతి దినం ఎవ్రీడే డైలీ యాక్టివిటీగా చేశారు. బలపడ్డారు. రోజు చేస్తే బలపడతాము, రోజు చేస్తే బలపడతాము. అదే అపొస్తలుల కార్యాల గ్రంథం 2:40. ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి ఈ మాట అంటలేం చేద్దాం. మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందండి అని వారిని హెచ్చరించాను. సంఘ సహవాసంలో ఎంతగా ఇనవాలో అయితే అంతగా బలపడతాం. రెండో మాట, లోక స్నేహాలకు ఎంత దూరంగా ఉంటే అంతగా బలపడతాం. నిన్ను పాడు చేసేవి ఏ స్నేహాలతో ఉండొద్దు. నిన్ను పాడు లోకంతో స్నేహం, ఈ లోక స్నేహం దేవునితో వైరం, దుష్ట సాంగత్యం, మంచి నడమని చెప్పును. నీకు బాయ్ ఫ్రెండ్ లేదా? అయ్యో బాయ్ ఫ్రెండ్ లేడట సాతాను. గర్ల్ ఫ్రెండ్ లేదా? గర్ల్ ఫ్రెండ్ అమ్మాయిని పట్టుకుని ఫ్రెండ్ అంటే బాగానుంటది. అబ్బాయిని పట్టుకుని ఫ్రెండ్ అంటే బాగానుంటది. అబ్బాయికి అమ్మాయి ఫ్రెండ్ ఏంది? అమ్మాయికి అబ్బాయి ఫ్రెండ్ ఏంది? బాయ్ ఫ్రెండ్ ఏంటి? గర్ల్ ఫ్రెండ్ ఏంటి? పోయే కాలం. దుష్ట సాంగత్యం మంచి నడుము జరుపుతుంది. 40. మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందాలి. కీర్తన గ్రంథం మొదటి కీర్తన 1:2-3 చరణాలు. దుష్టులు ఆలోచించే పునాడు వద్దు, ఆ పనికి మన సలహాలు వద్దు. ఈ టీవీలో చూపించే ఆ కామెడీ షోస్, ఆ డబుల్ మీనింగ్ జైలాగులు అయ్యొద్దు. యూట్యూబ్ లో కనబడతా ఉన్న ఆ రీళ్లు, అబద్ధాలు, మోసాలు అవద్దు. దుష్టులు ఆలోచించే పునాడు వద్దు. పాపుల మార్గాన్ని నిలవద్దు. అపహాసకులు, కామెడీ షోస్ వద్దు. మరేం చేయాలి? యెహోవ ధర్మశాస్త్రం నందు ఆనందిస్తూ దివారాత్రులు దాన్ని ధ్యానించాలి. చెడ్డ వాటిని అసహించుకుందాం, మంచి వాటిని కౌగులించుకుందాం. తప్పకుండా బలపడతాం. కాబట్టి సంఘం చాలా ప్రాముఖ్యమైనది. లోకంతో స్నేహం కటాప్ చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైనది అని కూడా లేఖనాల నుంచి జ్ఞాపకం చేయబడతా ఉన్నా. 4 మాటలు, మనం రక్షణ పొందిన వారు మొదటి అడుగులు ఏంటంటే, వెంటనే యేసుక్రీస్తు ప్రభు గురించి విన్నావు, నువ్వు ఒప్పుకున్నావు, అదే రక్షణ. కానీ బహిరంగ సాక్ష్యం బాప్తీసం ఆలస్యం చేయొద్దు, వెంటనే తీసుకోండి. బాప్తీసం తీసుకున్న వెంటనే సంఘం, స్థానిక సంఘంలో నువ్వు కలిసిపోవాలి, ఇన్వాల్వ్ అవ్వాలి, నేనున్నాను అని చెప్పాలి, నన్ను పిలవండి అని చెప్పాలి. ఎస్ఎఫ్జేలు మంచి లక్షణం ఏంటంటే, పని చెప్పకపోతే బాధపడుతున్నారు. నాకు పని చెప్పండి, నన్ను పట్టించుకోండి, నన్ను లాక్కెళ్ళనని చెప్పండి. 4 మాట, ఆత్మలో బలపడాలి, వాక్యంలో బలపడాలి. బలపడాలి అన్న మాట దగ్గర బలహీనపరిచే లోక స్నేహాలకు దూరం అవ్వాలి, మూర్ఖ తరానికి దూరం అవ్వాలి. అలా ఉంటే తప్పకుండా మనం ఆత్మీయంగా బలపడతాం. ప్రభు అట్టి కృప ఈ నూతన పల్నాడు గాడి సహవాసానికి మనందరికీ అనుగ్రహించిన కాక. ఆమేన్.